Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం అజయ్ వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మండే బ్లూస్ అన్ని పక్కన పెట్టి నేను లాస్ట్ వీక్ ఏం చెప్పాను, మండేస్ అన్నీ కూడాను మోస్ట్ ప్రాబబ్లీ సినిమా రివ్యూస్ పెట్టుకుందాము అని చెప్పాను. ఎందుకంటే సాటర్డే సండే కొంచెం బాగా టైం దొరుకుతుంది కాబట్టి ఐల్ బి వాచింగ్ మూవీస్ ఐదర్ థియేటర్లో అయి ఉండొచ్చు, లేదా అంటే నెట్ఫ్లిక్స్ బింగ్ కాబట్టి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఎందులోనో దాంట్లో ఏదో ఒక మంచి మూవీ చూస్తాను కాబట్టి దాని గురించి చెప్తానని చెప్పాను. ఈ వీకెండ్ అంటే యాక్చువల్గా నేను ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఆల్రెడీ తమిళ వర్షన్ చూశాను, బట్ ఈ వీకెండ్ తెలుగు వర్షన్ కూడా చూశాను. ఆ హీరో నాకు నచ్చడు, చూడటం కొంచెం కష్టం, బట్ తమిళ వర్షన్ చూసినప్పుడు నాకు విపరీతంగా అంటే ఇట్లా కూడా తీస్తారా సినిమా అని అనిపించింది. అంత ఒక భయము, ఉత్కంఠత, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఇలాంటివన్నీ కూడాను ఎక్కువ పాళ్ళు ఉన్నటువంటి మూవీ, పేరు రాక్షసన్. అమెజాన్ ప్రైమ్లో అది చూశాక నాకు అనిపించింది ఏంటంటే బాబాయ్ తెలుగు తమిళ వాళ్ళు కాబట్టి ఇలా తీశారు, అదే తెలుగు వాళ్ళు అయితే కనుక చాలా కష్టము అనుకున్నాను. ఎందుకు అబ్బా అంత గొప్పగా ఉందా అంటే ఆ మూవీ అంటే హింస లేకపోతే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఇలాంటి అంటే మరీ రా కంటెంట్ అన్నమాట. సో కొంచెం సున్నిత మనస్కులు అలాంటి వాళ్ళు చూడలేరు. ఆఫ్కోర్స్ నేను పెద్ద రాటు తేలిన మంచి ఇదేంటి గుండె రాయిన్ చేసుకున్నటువంటి వ్యక్తినేం కాదు, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. కానీ ఆ మూవీ చూసినప్పుడు జుగుప్స, భయము, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇవన్నీ ఏకపాళంలో ఏక సమయంలో అన్ని పాళ్ళల్లోనూ వచ్చేసరికి ఇదేదో కొంచెం విచిత్రంగా ఉంది, ఇలాంటివి వీళ్ళే తీస్తారు ఇంత రాగా, అదే మన తెలుగులో అయితే ఖచ్చితంగా ఇలా తీయలేరు, కొంచెం జనాలకు భయపడు అంటే ఎక్కువ తట్టుకోలేరని, ఏ సర్టిఫికేట్ వస్తుంది, మళ్ళీ పిల్లల్ని చూడలేరు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరని ఇలా ఏదో ఒకటి చెప్పి దాంట్లో మళ్ళీ మామూలు మాల్ మసాలా ఏదో ఒకటి వేస్తారు. అలా కాకుండా తీయడం ఇంత రాగా మటుకు ఇది తమిళ వాళ్ళకే సాధ్యమైంది అనుకున్నాను నేను. తెలుగులో ఒకవేళ తీస్తే మరి ఎవరు తీయాలి అన్న ఆలోచన కూడా నాకు వచ్చింది. ఆది పినిశెట్టి అయితే హీరోగా బాగుంటుందని నేను అనుకున్నాను. సమ్హౌ నేను అనుకున్నది వాళ్ళు ఎందుకు చేస్తారు? ఈలోపు ఇదిగో బెల్లంకొండ తీసేశారు, అంటే తను ఓన్లీ హీరో. అయితే ఈ మూవీకి నిన్న వెళ్ళినప్పుడు హీరోని పక్కన పెట్టి సేమ్ ఒకవేళ ఆ మూవీ కనుక చూస్తే, రాక్షసన్ చూడకపోతే ఇంకా అసలు థ్రిల్లింగ్ కోరుకునే వాళ్ళకి సూపర్ ఉంటుంది. సెకండ్ టైం చూసినా కూడా అదే థ్రిల్లింగ్ అదే సస్పెన్స్ మెయింటైన్ అయిందంటే ఆ స్టోరీ ఎంత గ్రిప్పింగో మీరు ఆలోచించండి. అండ్ ఫస్టే చెప్తున్నాను, ఈ మూవీ ఎవరైనా సున్నిత మనస్కులు గారి హింస శాడిజము ఇలాంటి అంటే సైకో టైప్ ఆఫ్ ఇది సైకో కిల్లర్కి సంబంధించిన కథ కాబట్టి అలాంటివి నచ్చని వాళ్ళు అస్సలు దాని జోలికి కూడా వెళ్ళొద్దు. బట్ అదర్వైజ్ ఎలా ఉంది అనే విషయం మాత్రం నేను చెప్తాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మనము ఈ న్యూస్ పేపర్స్ కానీ మీడియా ఛానల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏ రేంజ్లో మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అనేది చెప్తాను. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అవున్నట్టే ఉంది. ఆ మీడియా ఛానల్స్ ఎలా ప్రొజెక్ట్ చేస్తాయి ఏంటి అని అట్లాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే ఏంటంటే ఒక సైకో కిల్లరు ఒక సీరియల్ హత్యలు చేస్తూ ఉంటాడు, దాన్ని ఒక సగటు మనిషిగా అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్, కానీ మన తెలుగు సినిమా హీరోల్లాగా అసలు 10 మందిని ఒకటేసారి కొట్టడం, కొడితే 100 మంది గాల్లో ఎగిరిపోవడం, 1000 మందిని చంపడం ఇలాంటివి కాకుండా ఒక సగటు మనిషి మామూలుగా ఎలా అయితే ఉంటాడో అట్లా ఉన్నాడు. సో తనకు ఎంత తెలివితేటలు ఉన్నా డ్యూటీ మైండెడ్ అయినా కూడా కొన్నిసార్లు చేతి నుంచి జారిపోవడం వచ్చిన క్లూ కూడా, ఆ తర్వాత దానికి తను బాధపడటం, అర్రే నేను నిన్న ఎందుకు ఇది గమనించలేకపోయాను అని ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక మామూలు మనిషి కోణం నుంచి చూస్తున్నట్టు ఉంటుంది. తప్ప ఏదో హైఫైగా బాబాయ్ అసలు ఈ పోలీస్ చేతిలో పడిందంటే ఇంకా ఖచ్చితంగా విజయమే అన్నట్టుగా ఉండదు. ఎందుకంటే దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి, ఆ హీరో కూడా కొంచెం కొన్ని విషయాల్లో నష్టపోతాడు, ఇవన్నీ కలిపి తీయడం వల్ల ఏమో కానీ ఇది ఒక సామాన్యమైనటువంటి ఒక స్టోరీలాగా అనిపిస్తూనే టేకింగ్ పరంగా అండ్ స్క్రిప్టింగ్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా అసాధారణంగా అనిపిస్తుంది. మీరు ఈ మూవీ వాచ్ చేయాలి అంటే గోల్డ్ కట్ చేసుకోకుండా వెళ్ళండి, ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత ఎటు టెన్షన్కి గోల్డ్ కొరికేసుకుంటూ ఉంటారు, ఆల్రెడీ కొరుక్కుంటే అక్కడ వేళ తప్ప ఇంకేం మిగలవు. అందుకని సూపర్ సస్పెన్స్ అండ్ సూపర్ థ్రిల్లింగ్గా ఉంటుంది. అయితే మా ఇప్పుడు ఇందాక నేను చెప్పొస్తుంది ఏంటంటే పేపర్లు మీడియా వాళ్ళు వీళ్ళందరూ మనకి రోజు ఇదిగో ఫలానా చోటు ఇది జరిగింది ఫలానా చోటు ఇది జరిగింది. ఎందుకు మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్లో రైల్వే స్టేషన్ నుంచి ఒక చిన్న పాపని పడుకుంటున్న తల్లి పక్కన పడుకుంటున్న పాపని తీసుకెళ్ళి పాడు చేసి మళ్ళీ ముక్కలు ముక్కలు ఖండఖండాలుగా అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు అంత దారుణంగా అంత సైకోటిక్గా ప్రవర్తించారు కదా జంషెడ్పూర్ రైల్వే స్టేషన్లో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి దీని వెనకాల రీజను, వీళ్ళ సైకో ఇదేంటి, అసలు బ్యాలెన్స్ లేదా ఏంటి, వీళ్ళకి మెంటలీ ఇంబ్యాలెన్స్డా, ఇవన్నీ మనం ఇంత ఆలోచిస్తాం. వాళ్ళు కూడాను ఓ అసలు తెగ విశ్లేషణలు అవి చేసి ఇది ఇలా జరిగి ఉంటుంది అది అలా జరిగి ఉంటుందని వీళ్ళు ఊహాగానాలు అవి ఇస్తూ ఉంటారు. బట్ వేర్ ఇట్ ఎండ్స్, అంటే ఇప్పుడు ఒక వార్త మనం ఐదర్ పేపర్లో చదువుతాం లేకపోతే టీవీలో చూస్తాం బాగుంది, ఆ తర్వాత ఏమో చా ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి ఫేస్బుక్లో ఒక స్టేటస్ పెడతాము, ఒక పోస్ట్ పెడతాము, ఆ తర్వాత దానికి లైక్లో కామెంట్లో వచ్చినాయా లేదా చూస్తాము అంతే. ఇంత క్వైట్ నార్మల్గా తయారైపోయింది మన లైఫ్, ఏం జరుగుతుంది అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ చేసి దీనికి మనం ఏదైనా ఒక సొల్యూషన్ ఇద్దాము అనుకుంటే దాని గురించి మనం మాట్లాడచ్చు. బట్ వీఆర్ నాట్ ఈవెన్ రెడీ టు ఫేస్ దట్. సొల్యూషన్ ఇవ్వడానికి అసలు మన దగ్గర ఫస్ట్ పాయింట్ మనం సైలెంట్గా ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. కొవ్వొత్తులు కరుగుతాయి నిరసన తెలిపినప్పుడు మనము కరుగుతున్నాం, కన్నీరై కంట్లోంచి వస్తుంది. ఆ తర్వాత అలా అని చెప్పి మనం రోడ్ల మీద వెళ్ళి ప్లక్కార్డులు పట్టుకుని చేసినా మారదు. కానీ దీనికి చట్టం చేయాల్సిన సవరణలు ఇదిగో నిర్భయ చట్టాలు అవి ఇవి అని తెచ్చిన తర్వాత కూడా ఇంకా అంతకంతకీ పెరిగిపోతున్నాయి కదా. మరి అంతకుముందు మీడియా లేదు, ఇంత ఎక్కువ యాక్టివ్గా లేదు, అందుకే అవి ప్రొజెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు యాక్టివ్గా ఉంది కాబట్టి ప్రొజెక్ట్ అవుతుంది. నేరాలు ఎప్పుడూ ఉన్నాయి, ఆడవాళ్ళకి సేఫ్టీ ఎప్పుడూ లేదు అనే విషయం మీద కొంతమంది అంటారు. అండ్ ఐ టూ యాక్సెప్ట్ ఇట్, మేబీ ఈ మీడియా కొంచెం బాగా అత్యుత్సాహంగా ఉందేమో. సుబ్బారావు గారు ఇవాళ రోజు తినేది కాకుండా కొంచెం వెరైటీగా తిన్నారు, అందుకే ఆయనకి ఇవాళ కడుపులో ఇలా ఉంది, ఆయన్నే కనుక్కుందాం ఏంటో అని ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ వేసి చిన్న చిన్న విషయాలని కూడా చాలా పెద్ద పెద్దగా చూపించి ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా అది కూడా తెలియదు. స్టిల్ మనకి ఏదైతే ఒక సాధనం ఉందో ప్రపంచంలో జరిగే విషయాలను చేరవేయడానికి, ఆ సాధనాన్ని మనం నమ్ముకున్నాం. అది మన దాకా వచ్చే వరకు మనము రిప్పులు తర్వాత ఇంకోటి ఇంకోటి ఇట్లా పెడతాం అంతే. ఆ రెస్ట్ ఇన్ పీస్ ఎవరికి, ఎవరికి పీస్ ఉండదు. అయితే మన చుట్టుపక్కల వాళ్ళు మనం బాగా ఎక్కువ పరిచయం ఉన్నవాళ్ళు చూస్తున్న వాళ్ళు అయితే అప్పుడు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. చా నిన్నటిదాకా ఇలాగ మంచిగా చక్కగా మాట్లాడుతూ ఉండే అమ్మాయి వాళ్ళు సడన్గా కనపడకుండా ఇట్లా మనం అప్పుడు ఆలోచిస్తాం. ఈ సినిమా చూసినప్పుడు కూడా మనకి మన చుట్టుపక్కల జరుగుతోంది అంటే మనము ఆ సినిమాలో మనం ఒక క్యారెక్టర్గా అనుకుంటాం. వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ రైట్ ఫ్రమ్ ద సెకండ్ ఆర్ థర్డ్ సీన్, అంత ఎఫెక్టివ్గా తీశాడు. అందుకు కారణం ఆ టెక్నికాలిటీస్ అవన్నీ మాట్లాడతాను. ప్రస్తుతానికి మటుకు ఒక చిన్న విరామం తీసుకుందాం.
గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే.
తొలి ప్రేమలు బలముందిలే అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ
నీయానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే.
పెళ్ళి పీతను వేసే
దివి మల్లె పందిరి వేసే
భువి పెళ్ళి పీతను వేసే నెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెంగిని చేసే. ఊహలు గుసగుసలాడే మన హృదయములోయలలోనే.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భువికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట. మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సింది కేవలం ఆస్తిపాస్తుల్నే కాదు, ఆరోగ్యకరమైన పరిసరాల్ని కూడా. అందుకే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మీరు వేస్తున్న వ్యర్థాలు నేల మీద కాదు, మనందరి భారాన్ని మోస్తున్న భూమాత మీదని గుర్తుంచుకోండి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, స్వచ్ఛమైన భారతానికి పునాది వేద్దాం. ఇది సమాజహితం కోసం మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్. ప్రాచీన విజ్ఞాన నిధి ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయింది. భారత రసాయనిక పారిశ్రామిక పిత అని పేరుంది ప్రపంచ రసాయన శాస్త్రవేత్త అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే గారు రాసిన హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకంలో భారతీయ రసాయనిక శాస్త్రవేత్తల గురించి సంక్షిప్తంగా చెప్పారు. దీనివల్లనే మొట్టమొదటిసారిగా మన రసాయనిక విజ్ఞానం లోకానికి తెలిసింది. ఆ కాలంలో ధాతు విజ్ఞానం, చికిత్సా విజ్ఞానం ఈ రెండిటి మేళవింపునే రసాయనిక శాస్త్రంగా భావించేవారట. సాధారణ రసాయన పదార్థాలను ముఖ్య రసాలు, ముఖ్య రసాయన పదార్థాలను మహారసాలు, ఉపరసాలు, సామాన్య రసాలుగా పేర్కొన్నారు. ఆమ్లాలు, క్షారాలు, ద్రవాలు ఇవన్నీ వారికి తెలిసినవే. మన పూర్వ రసాయన శాస్త్రవేత్తలు వాడిన పారిభాషిక పదాలనే రసాయన శాస్త్రంలో ఇప్పటికీ వాడుతున్నారు. రే గారు రాసిన గ్రంథంలో ప్రాచీన రసాయన శాస్త్రవేత్తల జీవితాలు, రచనలు చోటు చేసుకున్నాయి. నాగార్జునుడు, ఆరోగ్య మంజరి, రసరత్నాకరం, కశపుట తంత్రం, యోగసారం, యోగాష్టకం మొదలైన గ్రంథాలు రాశారని గోవిందాచార్యుల వారు రసార్ణవం రాస్తే, యశోధరుడు రసప్రకాశ సుధాకరం, సోమదేవుడు రసేంద్ర చూడామణి, వాగ్భటుడు రసరత్న సముచ్చయం, రామచంద్రుడు రసేంద్ర చింతామణి రాసినట్లు రేగారు చెప్పారు. పూర్వ రసాయన శాస్త్రజ్ఞులు కేవలం ప్రయోగాల కోసం మాత్రమే కాక వైద్యానికి ఉపయోగపడే ప్రయోగాలు నిర్వహించేవారని వారు తెలియజేశారు. ధాన్యాలు, పండ్లు, దుంపలు, కర్రలు, పుష్పాలతో మద్యం తయారు చేసేవారు. వీటికే అసవాలు అని పేరు. వివిధ రోగాలకు వీటిని ఔషధాలుగా వాడేవారు. మొత్తం 9 రకాల అసవాలున్నట్టు ఆయన చెప్పారు. సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు, గంధాలు వీటన్నింటినీ రసశాల అనే ప్రయోగశాలలో తయారు చేసేవారు. శాస్త్ర విజ్ఞానాన్ని గురుముఖత విని స్వంతంగా ప్రయోగాలు చేసే సిద్ధాంతాలను రూపొందించేవారట. వీరి ధాతు విజ్ఞానం, చికిత్సా విధానం వైద్య శాస్త్రంలో ఈ రూపంగా ప్రవేశించింది. అలనాటి రసాయన శాస్త్రవేత్తలు ఎవరంటే, దుండునాథుడు 14వ శతాబ్దానికి చెందినవాడు, కాలనాథ మహర్షి శిష్యుడు, రసేంద్ర చింతామణి అనే గ్రంథరచయిత. ఇందులో 8 రస సంస్కార విధానాలను చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలను వీరు సూచించారు. వైద్యం, రసవాదాల మీద పూర్తి పట్టు ఉన్నవాడు దుండునాథుడు. బిందు మహారాష్ట్రవాడు, సృజనశీలి, రస పద్ధతి రచయిత. అనేక ఔషధాలు, రస సంస్కారాలు ఇందులో ఉన్నాయి. వీరి కుమారుడు మహదేవ తండ్రి గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ఇందులో మరాఠీ పదాలే ఎక్కువ. చక్రపాణి దత్త 1040లో బెంగాల్లోని బీర్భంలో పుట్టాడు. సంకలనకర్త, వ్యాఖ్యానకర్త. చరక సంహితను అద్భుత వ్యాఖ్యానంగా ఆయుర్వేద దీపిక అనే పేరుతో రాశాడు. చికిత్స సంగ్రహ, ద్రవ్యగుణ సంగ్రహ, భానుమతి ఇతని ఇతర రచనలు. ఔషధ నిఘంటువును ముక్తావళి అనే పేరుతో వెల్లయింపచేశాడు. ఆనాటి ప్రసిద్ధ వైద్యుడు నారద దత్త శిష్యుడై ఘనకీర్తిని పొందాడు. రసవాద విజ్ఞానులు ఆనంద భారతి 1503-1600 మధ్య జీవించినవాడు. ఆనంద సిద్ధ అనే పేరుతో ప్రాచుర్యం పొందాడు. యతీంద్రుడుగా నిలిచిపోయాడు. రసవాదంలో అంటే కెమిస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. దీనిపై ఆనందమాల అనే గ్రంథాన్ని రాశాడు. 8 రకాల పాత్రల స్వరూపాన్ని చెప్పాడు. పాదరసాన్ని శుద్ధి చేసే విధానాన్ని చెప్పాడు. తైలాలు, ఘృతాలు, గుళికలు మొదలైన మందుల తయారీ విధానాలను తెలియచేశాడు. గోవిందాచార్య 14వ-15వ శతాబ్దివాడు. గుజరాత్లో సురాదిత్యకు కుమారుడు, బోధకుడుగా ప్రసిద్ధి చెందినవాడు, సృజనశీలి, రససార గ్రంథరచయిత. జరణ, బంధ మొదలైన రస సిద్ధాంతాలపై ఇందులో చర్చించాడు. రస విద్య మీద వచ్చిన గొప్ప సిద్ధాంత గ్రంథం ఇదే. ఈ గ్రంథం అత్యంత ప్రామాణికంగా భావిస్తారు. రామచంద్ర 14వ శతాబ్దం వాడు. రస సిద్ధాంతానికి, ప్రయోగాలకు పేరు పొందాడు. సంస్కృతంలో చక్రదత్త, నమక, రసేంద్ర చింతామణి రాశాడు. రసాయన పొడులు, భస్మాల విషయాలన్నీ వివరంగా ఇందులో చెప్పాడు. అనేక రోగాలకు ఖనిజాల నుండి తయారు చేసిన ఔషధాల గురించి రాశాడు. రామకృష్ణ భట్టు 16వ శతాబ్దివాడు. ఏ ప్రాంతం వాడో ఖచ్చితంగా తెలీదు. తండ్రి నీలకంఠ ఔషధ శాస్త్రంలో ప్రఖ్యాతుడు. పాదరస రూపకల్పనలో సిద్ధుడు. రసేంద్ర కల్పద్రుమం అనే సంస్కృత గ్రంథరచయిత. ఇది పాదరసానికి అంటే మెర్క్యూరీకి చెందిన గొప్ప సిద్ధాంత గ్రంథంగా పేరు తెచ్చుకుంది. పాదరసం తయారీలో అనేక విధానాలను ఇందులో చర్చించాడు. రామేశ్వర భట్టు 14వ శతాబ్ది వాడు. పాదరసాన్ని ఉపయోగించి అనేక ఔషధాల తయారీని చెప్పాడు. పాదరస శుద్ధి, దాని గుణాల మీద రసరాజ్యలక్ష్మి అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. రుద్ర క్రీస్తుపూర్వం వాడని అంటారు. అనేక వైద్య గ్రంథాలలో ఈయన పేరును ప్రస్తావించారు. రుయామ చరిత్ర, పరాధకల్ప, ధాతుకల్ప, హరితల కల్ప అంటే పసుపు పచ్చని తైలాల తయారీ, అభ్రక కల్ప అభ్రకం నుండి ఔషధాల తయారీ మొదలైన 60కి పైగా వైద్య గ్రంథాలు రాసి మహాకీర్తివంతుడయ్యాడు. ఇదండి మన పురాణ శాస్త్రజ్ఞుల కెమిస్ట్రీ పరిజ్ఞానం. నేడు మనం ల్యాబొరేటరీల్లో తయారు చేసే మందులను, వైద్య శాస్త్రానికి ఉపయోగపడే మందులను మన శాస్త్రవేత్తలు ఆనాడే తయారు చేశారన్నమాట. ఇంత గొప్ప దేశం మనది. జై హింద్.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారేవి చిత్రం కార్యక్రమానికి. సో రాక్షసుడు మూవీ రివ్యూ చెప్తానని చెప్పాను కదా. యాక్చువల్గా అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ అబ్బాయి నటించిన 1-2 కమర్షియల్ మూవీస్ ఏమైనా కొంచెం వర్కౌట్ అయినా కూడా హీరోగా మాత్రం ఇంకా ఇంపాక్ట్ మాత్రం వదలలేదు. ఆబ్వియస్లీ ఎక్స్ప్రెషన్స్ చాలా తక్కువ. ఎందుకు ఈ ఏడాది కూడాను సీత అనే ఒక మూవీ వచ్చింది కదా, అది కూడా ఫ్లాపే. ఆ మిగతా వచ్చిన 1-2 కమర్షియల్ సక్సెస్లు కూడాను ఐటమ్ సాంగ్ తమన్నా చేయడము, కాజల్ చేయడము, ఇలా కొంతమంది సమంత చేసే హీరోయిన్గా చేసిన అల్లుడు సీను ఇట్లా, అంటే ఒక రెగ్యులర్ మాస్ మసాలా మూవీలాగే తప్ప ఎక్కడా అసలు కొంచెం కూడా ఒక యాక్టింగ్కి స్కోప్ ఉన్నవి కానీ లేదా కొంచెం వెరైటీ రోల్స్ కానీ ఇంతవరకు అసలు ఏవీ చేయలే. అయితే ఇప్పుడు మాత్రం రాక్షసుడు అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో యాక్ట్ చేయడం ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వెరైటీ ట్రై చేసినట్టే చెప్పొచ్చు. ఒక సైకో వరుస హత్యలు చేస్తూ ఉంటాడు, సీరియల్ కిల్లింగ్. అతన్ని పోలీసులు కష్టపడి పట్టుకుంటారు. ఇది స్టోరీ లైన్ అని నేను చెప్పాను అనుకోండి, ఆ తప్ప విషయమా ఏంటి, ఇలాంటి స్టోరీలు 100 వచ్చినాయి, అంతెందుకు రోజు పేపర్లో టీవీల్లో కూడా ఇవే కదా చూసేది మనం అనిపిస్తుంది. కానీ ఒక్కో క్లూ పేర్చుకుంటూ ఎలా పట్టుకున్నారనే విషయం కూడా తెలిస్తే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా తెలియాలి అంటే దానికి ఒక టైం లైన్ ఉంటుంది. ఆ సైకో ఇంకో హత్య చేసే లోపు పట్టుకోగలగాలి అని అన్నారనుకోండి, ఇంకొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా ఒక టైం అండ్ స్పేస్ బౌండ్లో జరిగేటటువంటి కథలు మనకి చాలా తక్కువ, బట్ కొరియన్ లాంగ్వేజ్లో చాలా ఎక్కువ. ఈ కథ కూడా మనది కాదు, తమిళ్లో హిట్ అయిన రాక్షసన్ అనే ఒక మూవీని రీమేక్ చేశారు. కథ కోసం మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీ ఇలాంటివి ఏం పెట్టకుండా డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు తీయడం వల్ల ఈ సినిమా చాలా ఇంపాక్ట్ కలిగించింది. స్థూలంగా నేను స్పాయిలర్ ఇవ్వకుండా జస్ట్ పై స్టోరీ చెప్తాను, ఆ తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడదాం. అరుణ్ అనే క్యారెక్టర్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఒక సైకో కిల్లర్ సినిమా చెయ్యాలి అని స్టోరీ రెడీ చేసుకుందామని చెప్పి కొన్ని పేపర్ కటింగ్లు, పేపర్లో వచ్చినవి, మిగతా అన్ని అంత దానికి సంబంధించిన ఒక స్టోరీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. దానికి తగినట్టు చేసిన రీసెర్చు తనకి మంచి, అంటే ప్రతి ఒక్కటి కూడాను లూప్ హోల్స్ లేకుండా ప్రతి రాసుకుని అందరూ ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే అతనికి ఎవరు కూడా కరెక్ట్గా ఒక ఛాన్స్ ఇచ్చి ఎన్కరేజ్ చేయరు. ఇల్లు గడవడం కూడా కష్టం అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోతాడు. సో తన తండ్రి చేసిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇన్స్పెక్టర్గా చేరతాడు. ఇంకెవ్వరూ ఛాన్సులు ఇవ్వట్లేదు, ఎందుకులే ముందు కొన్నాళ్ళు పక్కన పెట్టి ఇల్లు గడిపించాలి కదా అని చెప్పి. జాబ్లో చేరిన వెంటనే ఒక సీరియల్ కిల్లర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. వరుస పెట్టి స్కూల్స్లో చదివే ఆడపిల్లల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎస్, 10th చదువుతున్న వాళ్ళు. ఒక్క క్లూ కూడా దొరకకుండా సైకో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా అరుణ్ వదలకుండా తను రీసెర్చ్ చేసి తెలుసుకున్న నాలెడ్జ్ తోటి ఈ సైకో కిల్లర్ కోసమని అలాగా వెతుకుతూనే ఉంటాడు. ఇంకో పక్క ఈ కేసుని కొత్తగా చేరిన అరుణ్ డీల్ చేయడం వాళ్ళ పై ఆఫీసర్స్కి నచ్చదు, జెలసీ. దాంతో వాళ్ళు అతని మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటూ ఉండగా అరుణ్కి పర్సనల్ లాస్ కూడా జరుగుతుంది. దాంతో అరుణ్లో ఇంకా పట్టుదల పెరుగుతుంది. ఎలాగైనా సరే ప్రాణాలకి తెగించైనా సరే ఆ సైకోను పట్టుకోవాలి అని చేసిన ప్రయత్నం. చివరికి ఏం జరిగింది, అసలు ఆ సైకో ఎవరు, టీనేజ్ ఆడపిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడాను ఇంకా మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. అయితే ఇందా నేను అన్నట్టే ఇప్పుడు ఈ సైకో థ్రిల్లర్స్ ఎక్కువగా కొరియన్ భాషలో వస్తుంటాయి, ఇప్పుడిప్పుడే మనకి స్టార్ట్ అయింది. సో ఇలాంటి మూవీస్కి ఏంటంటే కొంచెం టైట్ స్క్రీన్ ప్లే, టైట్ స్క్రిప్టింగ్ అవసరం. లౌజీ స్క్రీన్ ప్లే, లౌజీ స్క్రిప్టింగ్ అయితే అసలు చాలా బోర్ కొట్టేస్తుంది, సినిమా అటర్ ఫెయిల్యూర్ అవుతుంది. సో అలాంటి టైట్ స్క్రీన్ ప్లే, కూర్చోబెట్టగలిగే గ్రిప్పింగ్ స్క్రిప్టింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఉండడం వల్ల ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తమిళ్లో. తమిళ్లో సూపర్ హిట్ అవ్వడానికి రీజన్ మెయిన్ మాత్రం ఆ స్క్రీన్ ప్లేనే. సో తెలుగులో కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే స్క్రీన్ ప్లేని ఫాలో అవ్వడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తెలుగు నేటివిటీ, ఇక్కడ వాళ్ళకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసాం, ఇవన్నీ అస్సలు కుదరవు. ఎందుకంటే స్టోరీ అంత ఇంటెన్స్ అండ్ గ్రిప్పింగ్ ఉంటుంది. సో అంటే అక్కడ ఇక్కడ ఏదైనా ఒక హీరోయిన్తో ఒక సాంగ్ తప్ప మధ్యలో మళ్ళీ ఒక ఐటమ్ సాంగ్ వెళ్ళడం ఇలాంటివి ఏం లేకుండా నీట్గా మొత్తం అట్లాగే తీశారు. సో వచ్చిన ఒకటో రెండో డ్యూయట్స్ అప్పుడు తప్ప మిగతా టైంలో మూవీ అంతా చాలా గ్రిప్పింగ్గా ఒక రేస్ లాగా పరిగెడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక క్యూరియాసిటీ, ఒక టెన్షన్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడాను హీరో అంబిషను, తర్వాత సైకో హత్యలు సెటప్ చేయడానికి ఒక బేస్ క్రియేట్ చేసుకోవడం ఇలాంటి వాటికి టైం సరిపోతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, అంటే మధ్య మధ్యలో గ్లిమ్సెస్ ఉన్నా కూడా అంత అనిపించదు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం ఇంకా అసలు వీర విపరీతంగా మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం అలాగా పరిగెడుతూ ఉంటుంది. సైకోకి హీరోకి మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ టైప్లో వార్ జరుగుతూ ఉంటుంది. హీరో సైకోని పట్టుకోవడానికి వేసే ప్లాన్స్, సైకో గురించి క్లూస్ వెతికి పట్టుకోవడం, ఇవన్నీ కూడా అసలు విపరీతమైన గ్రిప్పింగ్గా ఉంటుంది, ఇంకా అసలు చెప్పడానికి లేదు. అండ్ ఇంకోటి టెక్నికల్లీ స్పీకింగ్ ఇలాంటి మూవీకి 24 క్రాఫ్ట్స్లో కెమెరా అండ్ బీజిఎం ఈ రెండు ప్రాణం, ఆ రెండు పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చినాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్గా ఉండడం వల్ల అండ్ డైలాగ్స్ కూడాను మరీ లెంది డైలాగ్స్ కాకుండా ఆచీ తూచినట్టు సింగిల్ ఒక కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మాటలు పెట్టడం వల్ల, ఎడిటింగ్ కూడా ఈ జోనర్కి తగ్గట్టు ఉంది కాబట్టి ఈ మూవీ మొత్తం మీద ఓవరాల్ గుడ్ ప్యాకేజ్ అనిపిస్తుంది. ఆఫ్కోర్స్ క్లైమాక్స్లో ఫైట్ సీను ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేది. అన్ని క్లైమాక్స్ ఫైటింగ్స్ ఒకేలా ఉంటాయి కదా ఆల్మోస్ట్, సో అందుకని అది కొంచెం గ్రిప్పింగ్ తగ్గిందేమో అనిపిస్తుంది. డిరెక్షన్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోకర్లేదు, మన వర్మ చేసింది ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా తమిళ్ మూవీని కాపీ చేశాడు. ఇట్స్ లైక్ జిరాక్స్ మెషిన్ అంతే. ఇందులో మన డైరెక్టరు గొప్పగా ఇప్పుడు దీంట్లో ఒక మార్పు చేశాడు, దీంట్లో ఇదిగో ఇక్కడ తన టచ్ ఇచ్చాడు, బాలాజీ టచ్ అంటారు చూసారా మిస్టర్ పెళ్ళంలో, ఆ టైప్లో బాలాజీ టచ్లు ఏమీ ఇవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా ఏది ఉంటే అది, అక్కడ ఇట్లాంటి కర్టెన్ ఉందా ఇక్కడ కూడా అదే పెడదాం, అక్కడ ఇలాంటి ఫ్లవర్ వేజ్ ఉందా సేమ్ అన్నట్టుగా మొత్తం అదే షాట్ అదే సీన్సు మొత్తం అంతా అలాగే తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎడిటింగ్ కూడా కష్టం అవ్వదు, ఆ సినిమా పెట్టుకుని ఈ సినిమాను అట్లాగే ఎడిట్ చేయడం అంతే. అసలు ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, బికాస్ తమిళ్ ఒరిజినల్ చూసి యాజ్ ఇట్ ఈస్ కాదు పక్కన మానిటర్లో ప్లే చేసుకుంటూ ఇక్కడ డైరెక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. తమిళ్ ఒరిజినల్ చూడని వాళ్ళకి ఈ సినిమా సూపర్ డూపర్ అనిపిస్తుంది, చూసిన వాళ్ళు కూడా మళ్ళీ అదే థ్రిల్ ఫీల్ అవుతారు, కొంచెం బాగుంది అరే భలే తీసాడే అని అనిపించడానికి. ప్రత్యేకంగా అంటే ఈ డైరెక్షన్ పరంగా ఈ డైరెక్టర్ ఇంకా కొంచెం బాగా తీసాడని చెప్పడానికి ఏమి ఉండదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా తీశాడు. హీరో పరంగా ఈ అబ్బాయి అంత గొప్ప ఎక్స్ప్రెషన్స్ అయితే నాకేమీ అనిపించలేదు. సినిమా ఎంత ఇంటెన్స్తో నడిచినా కూడా హీరో ఫేస్లో ఆ టెన్షన్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అసలు కనపడట్లా. సినిమా మొత్తం దాదాపు ఒక రెండు మూడు ఎక్స్ప్రెషన్స్తో లాగించేస్తాడు. అండ్ హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్కి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంది, ఉన్నంతలో బాగానే చేసింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ సీనియర్ ఆర్టిస్టులు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు, కానీ మ్యాథ్స్ టీచర్ వేసిన తను మటుకు బా ఎక్సలెంట్గా చేశాడు. అండ్ రాజీవ్ కనకాల చాలా కాలం తర్వాత ఒక మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాడు. ఇక నాకు అనిపించేది ఏంటంటే బెల్లంకొండ శ్రీనివాస్కి ఇలాంటి కథ అంటే హీరోగా నడిచే రీమేక్లే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు యాక్షన్ తర్వాత స్టోరీ అదంతా చేసి ఒక రోడ్డు వేసేసారు ఆల్రెడీ, దాని మీద కార్ని స్మూత్గా తీసుకెళ్ళడమే మనం చేయాల్సిన పని. ఇలాంటి టైలర్ మేడ్ రోల్స్ అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకెళ్ళిపోతాడు. ఈ మామూలు రొటీన్ మాస్ మసాలా సినిమాల కన్నా కూడా ఇది నాకు అనిపించింది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Hey! everyone. This is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగెలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ సిసిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఫ్రెండ్స్, ఒక చిన్న మాట. నీరు మనందరికీ జీవనాధారం. చెట్లకు జంతువులకి కూడా నీరు అవసరం. మనం తయారు చేయలేనిది నీరు, వినియోగించుకోవటమే మన బాధ్యత. ముందు తరాల కోసం నీటిని పొదుపుగా వాడుట, వాన నీటిని ఒడిసిపెట్టే ప్రయత్నం, వీటి గురించి మరింత శ్రద్ధ చూపే టైం వచ్చింది. ఇది సమాజ హితం కోసం మైండ్ మీడియా వారు అందిస్తున్న సందేశం. జై హింద్.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం, నమస్కారం. ఇప్పుడు మనం కూర పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కూర పొడి అంటే అన్ని కూరల్లో వేసుకోవడానికి అనువుగా ముందుగా తయారు చేసి పెట్టుకునేదన్నమాట. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా ఇళ్లల్లో ఇది సాధారణంగా చూస్తున్నాం కదండి. మరి ఇటువంటి తరుణంలో మనం గనక కూర పొడి రెడీగా పెట్టుకుంటే వంటని చాలా వేగంగా చేయొచ్చన్నమాట. ఇంతకీ ఈ కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో, దీని విశేషాలేమిటో నేను చెప్తాను. సాధారణంగా వంకాయ, దొండకాయ, బెండకాయ లాంటి కూరల్లో వెరైటీగా ఆ కాయల్లో పొడిని పెట్టుకుని కాయల పళంగా కూర చేసుకుంటాం. ఈ కూర పొడి కొద్దిగా మార్పులు చేసుకుని కొట్టుకోవచ్చు. అదేవిధంగా ఒకేసారి కొట్టుకుని సీసాలో భద్రపరచుకుంటే 4-5 సార్లకు ఇది వాడుకోవచ్చు. ఈ విధంగా కొట్టుకున్న పొడి సీసాలో భద్రపరచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇది తయారు చేసుకునే విధానం ముందుగా చెప్పుకుందాం. ఎండుమిరపకాయలు 25 కావాలి, పచ్చిశనగపప్పు 50 గ్రాములు, చాయమినపప్పు 50 గ్రాములు, జీలకర్ర 3 స్పూన్లు, నూనె 4 స్పూన్లు, ఉప్పు తగినంత. ఇవండి కూర పొడికి కావలసిన పదార్థాలు. ఇక తయారు చేసుకునే విధానం ఏమిటంటే, స్టవ్ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి బాగా కాగగానే ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, జీలకర్ర వేసుకుని మీడియం సెగన కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా చల్లారగానే తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పప్పులు తగిలే విధంగా మిక్సీ వేసుకోవాలి. రోటి సౌకర్యం ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో దంపుకుంటే రెట్టింపు రుచిగా ఉంటుంది. తర్వాత సీసాలో భద్రపరుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని కూరల్లో పెట్టుకుని కాయలను నూనెలో వేయించుకోవాలి. ఇది మామూలు కూర పొడి అన్నమాట. ఇక కొంచెం మసాలా టచ్ ఉన్న కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. దీనికి కావలసిన పదార్థాలు, ఎండుమిరపకాయలు 1 పాతిక, పచ్చిశనగపప్పు 50 గ్రాములు, చాయమినపప్పు 50 గ్రాములు, ధనియాలు 20 గ్రాములు, జీలకర్ర 2 స్పూన్లు, ఎండుకొబ్బరి 1/2 చిప్ప, చిన్న ముక్కలుగా ఎండుకొబ్బరిని కట్ చేసుకోవాలి, కరివేపాకు 5 రెమ్మలు, నూనె 4 స్పూన్లు, ఉప్పు తగినంత. తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని చల్లారగానే మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా పప్పులు తగిలే విధంగా మిక్సీ వేసుకోవాలి. రోటి సౌకర్యం ఉన్నవారు రోటిలో పచ్చడి బండతో పప్పులు తగిలే విధంగా దంపుకుంటే ఈ మసాలా కూర పొడి ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సీసాల్లో పెట్టుకుని అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని కూరల్లో పెట్టుకోవాలి. ఈ కూరపొడి కూడా 2 నెలల పైన నిల్వ ఉంటుంది. మనం కూరల్లో కూరే ముందు పొడి 4 పై వేసుకుని రుచి చూస్తే, ఉప్పగా తగిలితే వేగిన కూరలో అది సరిపోతుందని అర్థం. మరి తయారు చేసి పెట్టుకుంటారు కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల ఇలాంటి వాళ్ళందరూ యాక్ట్ చేసినటువంటి మిగతా వాళ్ళు మనకు తెలియదు. అందుకని రాక్షసుడు మూవీ గురించి మాట్లాడుతున్నాం. ఈ విజయవాడలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ ఉంది కదా, వాళ్ళు నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, హవీష్. మొన్న మధ్య తనది 7 అని ఒక మూవీ కూడా వచ్చింది హవీష్ది. అండ్ డైరెక్షన్ వచ్చి రమేష్ వర్మ. సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ చాలా వచ్చినాయి, కాకపోతే ఈ ఇట్లాంటి అంటే కొంచెం రాగా ఉన్నవి మాత్రం ఎప్పుడు రాలా మన దగ్గర. కొరియాలో వచ్చినాయి. సో దాని నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాడో ఏమో కానీ రాక్షసన్ అనే ఆ జోనర్ని మన ఇండియన్ వర్షన్లో సాఫ్ట్గా కాకుండా రాగా చూపించారు అక్కడ తమిళ్ డైరెక్టర్. ఆ మూవీలో హంతకుడు ఒక రాక్షసుడు టైప్లో బిహేవ్ చేస్తాడనమాట. అంటే అతని చర్యలు ఎంత కిరాతకంగా ఉంటాయంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే విచిత్రంగా ఇప్పుడు మనకి మీడియాలో కానీ లేకపోతే పేపర్లలో కానీ బ్లర్ చేసి చూపించాలని అన్నా కూడా వాళ్ళు బ్లర్ చేయరు, యాజ్ ఇట్ ఈస్గా చూపించేస్తూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా అసలు ఇందులో అట్లాంటి విజువల్స్ ఏం చూపించరు, అంటే ఎంత కిరాతంగా హింసిస్తున్నాడు అనేది ఏం చూపించరు. అసలు కంటికి ఏం చూపించక్కర్లా. కవర్లో సీల్ చేసి పెట్టిన అమ్మాయిల మృతదేహాల విజువల్స్ చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. దాన్ని బట్టే అతను ఎంత కిరాత అంటే ఒక విపరీతమైనటువంటి సాడిస్టిక్గా సైకోటిక్గా చంపుతున్నాడు అనేది మనకి చూపించకపోయినా, పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో వాటిల్లో ఒక డాక్టర్ దానిని చదివి వినిపిస్తాడు అచ్చాలు కళ్ళకు కట్టినట్టు. అది వింటుంటేనే నెక్స్ట్ అసలు ఆ బారిన పడబోయే అమ్మాయి ఎవరో అనే జాలి వచ్చేస్తుంది మనకి. ఎలాగైనా సరే హీరో ఆ పిల్లల్ని రక్షించాలనే ఆ థాట్ మనకు వచ్చేస్తుంది. అయితే ఇందులో హీరో ఒక సగటు మూవీ హీరోలా కాకుండా ఒక గుర్తు తెలియని జాడ దొరకని రాక్షసుడిని వెంటాడుతున్నటువంటి హీరో మన అందరిలాగా అనిపిస్తాడు తప్ప, తెలుగు సినిమా హీరోలాగా దూసుకెళ్ళిపోయి పోలీసుల కన్నా ముందే వెళ్ళిపోయి ఎక్కడ హీరోయిన్ ఆపదలో ఉన్నా సరే అర్జెంటుగా వెళ్ళి అక్కడ టైంకి ఎక్కడి నుంచైనా సరే వచ్చేసి కొట్టేయడాలు ఇలాంటివి ఏమి ఉండవు. సో ఒక సగటు హీరోలా కాకుండా మనందరిలాగా ఆలోచించే వ్యక్తిలా చూపించడం వల్ల కొన్నిసార్లు తన చేతిలోంచి పరిస్థితులు చేజారిపోయిన తర్వాత చాలా నిస్సహాయుడిగా మిగిలిపోతాడు. సబ్ ఇన్స్పెక్టర్ అయినా కూడా తన హయ్యర్ అథారిటీస్ని ఏం చేయలేని ఒక సగటు పోలీసులా అనిపిస్తాడు. అంతేగాని తెలుగు సినిమా హీరోలాగా ఓ డైరింగ్ అండ్ డాషింగ్గా వెళ్ళిపోయి పోలీసుల్ని ఎదిరించి తన్ని కొట్టి ఇలాంటివి ఏం చేయడు. అది తమిళ్లో డైరెక్ట్ చేసింది రామ్ కుమార్. అతను ఒక పకడ్బందీ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ని అసలు ఎట్లా తీశాడంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు. మామూలుగా క్రైమ్ సినిమాలని అంత అట్మాస్ఫిరిక్గా తీయడం మన వాళ్ళు చేయరు, ఎందుకంటే కొన్ని సీన్స్ డిస్టర్బ్ చేస్తాయి, ఫ్యామిలీ ప్రేక్షకులు మనకి అపీలింగ్గా ఉంటారు కాబట్టి మనం ఇట్లాంటివి తీస్తే కష్టము అని అనుకుంటారో మరేమో కానీ, మొత్తానికి అత్యంత పాశవికంగా భయానకంగా తీయడానికి మనము కొంచెం జంకుతాం. వేరిన్ కొరియన్ సినిమా డైరెక్టర్లకి చాలా అలవాటు. సో ఈ రాక్షసన్ తీసిన రామ్ కుమార్ మీద కొరియన్ చిత్రాల ప్రభావం గట్టిగా ఉంది అని మనకు అనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. విలన్ బ్యాక్గ్రౌండ్ కానీ అతనుండే ఇంటి వాతావరణం కానీ హడలెత్తించేలా ఉంటుంది. ఒక నిజమైన సైకో కిల్లర్ ఇంట్లోకి వెళితే ఇట్లాగే ఉంటుందేమో అన్నంత అనుభూతిని కలిగిస్తుంది. ఆఫ్కోర్స్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయినా కూడా రామ్ కుమార్ ఒక రియలిస్టిక్ సైకో కిల్లర్ థ్రిల్లర్ని ఒక ఎక్సలెంట్ స్క్రీన్ ప్లేతో అంతే పకడ్బందీ డైరెక్షన్తో రూపొందించాడు. అది ఎంత పవర్ఫుల్ కంటెంట్ అంటే దాన్ని ఇంకో దర్శకుడు అంతకంటే తక్కువ క్వాలిటీ మేకింగ్ తోటి ఎందులోనూ సరితూగనటువంటి పనితనంతో క్యారెక్టర్స్తో రీమేక్ చేసినా కూడా అంతే థ్రిల్ని ఇస్తూ అదే టైప్లో ఎంగేజ్ చేయగలిగిందంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే రాక్షసన్ మూవీని రీమేక్ చేసే బాధ్యతని రమేష్ వర్మ తీసుకున్నప్పుడు దానికి మార్పులు చేర్పులు చేసే సాహసం అస్సలు చేయలే. ఇంకా చెప్పాలంటే మక్కీకి మక్కి అనువదించాడు. ఒక జిరాక్స్ మెషిన్లా, ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలంటే టప్ మన ఇట్లా తీసిస్తారు కదా, ఆ టైప్ అన్నమాట. ఇందాక అన్నట్టే తమిళ వెర్షన్ మానిటర్లో ప్లే చేస్తూ ఇక్కడ ఓకే ఇప్పుడు ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టండి, అక్కడ ఫ్లవర్ వాజ్ ఇటువైపు పెట్టండి, టేబుల్ని లెఫ్ట్ సైడ్ జరపండి, ఈ టైప్లో అన్నమాట. అక్కడ మానిటర్లో ప్లే చేస్తూ తీసారా అన్నట్టుగా దాదాపు ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్లో ఉంది అది. దీనికన్నా డబ్బింగ్ రేట్స్ తీసుకుంటే సరిపోయేదేమో అనిపించింది. అసలే మన హీరోకి ఎక్స్ప్రెషన్స్ కూడా రెండు మూడు రకాలే ఉన్నాయి కాబట్టి. సరే తమిళ్ వర్షన్ మానిటర్లో ప్లే చేస్తూ తీశారని నేను చెప్పినప్పుడు కంటెంట్లో మరి అంత క్వాలిటీ ఉండాలి కదా. అంత క్వాలిటీ ఉంది కెమెరా కానీ బీజిఎం కానీ, కానీ ఎక్స్ప్రెషన్స్లో ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది. సో మక్కీకి మక్కి కాపీ చేయడం నేరం కాదు, కానీ దర్శకుడిగా తన విజువల్ సెన్స్ జోడించి ఉంటే తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేది. ఇప్పుడు రేపు పొద్దున తను ఏదైనా ఒక మూవీ తీశాను నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని అంటే ఏంటి ఏం తీసావు అని అంటే రాక్షసుడు తీసా, రాక్షసుడా నేను రాక్షసని చూశానే, సేమ్ మక్కీకి మక్కి ఆ ఫోటో ఆ ఫేస్లో ఈ ఫేస్ పెట్టినట్టుంది తప్ప అంతకుమించి అక్కడ ఏమీ తేడా లేదు. రూమ్ దగ్గర నుంచి మొదలు పెడితే డైరెక్షన్లో ప్రతి ఒక్క ఫ్రేము యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అది ఆయన తీసినట్టు తప్ప నువ్వు తీసినట్టు అవ్వదు అని అన్నారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో అట్లీస్ట్ తన విజువల్ సెన్స్ని కొంచెం జోడించి ఉంటే రేపు పొద్దున తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండేది, ఇంకొక మూవీ కెరీరు అలా ముందుకు సాగడానికి. పోనీ ఇది మరీ అంత ఫ్లాలెస్గా ఉంది, అసలు మనం ఏం చేయలేము అనడానికి తమిళ వర్షన్లో అసలు ఏం ఫ్లాస్ ఏం లేవా అంటే ఉన్నాయి, అందులోనూ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అంతగా అనుభవం లేని దర్శకుల్లో ఉండే ఓవర్ ఎంతూజియాజం, అవసరానికి మించి చూపించాలనే ఒక తపన ఆ చిత్రాన్ని కొంచెం లెందీగా మార్చినాయి. అదే ప్రాబ్లము ఈ రాక్షసుడిలో కూడా ఉంది. అట్లీస్ట్ అక్కడన్నా తన విజువల్ సెన్స్ ఉపయోగించి ఈ సీన్స్ అక్కర్లేదని కట్ చేసి ఉండాల్సింది. యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎంత లెంత్ ఉందో ఇక్కడ అంతే లెంత్. ఒక్క ఫ్రేమ్ తీసినా అది పెద్ద క్రైమ్ అయిపోతుందన్న భయంతోటో లేకపోతే గౌరవంతోటో, భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన భక్తితోటో మొత్తానికి మాత్రం ఏమీ ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా తీశారు. ఒక రెగ్యులర్ తెలుగు సినిమా ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్ ఒక థ్రిల్లర్స్కి అలవాటు పడిన సాఫ్ట్ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చదు. ఒక టైప్ ఆఫ్ థ్రిల్లర్సే కావాలి అనుకునే వాళ్ళకి, బట్ ఒక వెరైటీ మూవీ కావాలి, ఒక సస్పెన్స్ థ్రిల్ అనేది ఒక రేంజ్లో ఉండాలి, ఒక రా మూవీ కావాలి అనుకుంటే మటుకు ఈ సినిమా చూడొచ్చు. విక్టిమ్స్ అంతా కూడాను పదో తరగతి చదువుతున్నటువంటి టీనేజ్ అమ్మాయిలు కావడంతో ఆ క్రైమ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వినడానికి కూడా డిస్టర్బింగ్గా ఉంటాయి. చూపించాడు ఏమి, ఓన్లీ వినడమే, కానీ అదే చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తాయి. వాళ్ళ హత్యల తాలూకు ఇమేజ్లు మాత్రమే కాకుండా ఒక టీచర్ చేసే ఆకృతియాలు కూడా చాలా హైలైట్ అవుతాయి. సో విజువల్గా ఏ చర్యని చూపించకపోయినా కూడా అతని ఫేస్ క్లోజప్స్, తర్వాత హెల్ప్లెస్ అమ్మాయిలు అతని కోరికకు తల వంచడం ఇలాంటివి, అతను నవ్వే నవ్వు బాబోయ్ అసలు విపరీతంగా డిస్టర్బ్ చేస్తుంది. తమిళ్లో అయితే అసలు ఆ లెక్కల మాస్టర్ బయట ఎక్కడన్నా కనపడితే చంపేద్దామన్నంత కోపం వచ్చేటట్టు, అంటే ఒక విపరీతంగా ఒక నలుగురు ఐదుగురు కలిసి కుమ్మేయాలన్నంత కోపం వస్తుంది. అలాగే హీరోకి జరిగే ఇంకో పర్సనల్ ట్రాజెడీ లాంటివి ఎమోషనల్ కనెక్ట్కి కూడా కారణమవుతాయి. అండ్ ఇంకా హీరోయిన్ ఉన్నా కూడా పెద్దంత ఇక్కడ కథకి అడ్డం పడకుండా అలాగా ఉన్నది అంతే. విలన్ని పట్టుకోవడానికి హీరో పన్నేటటువంటి వాళ్ళైతే సెకండ్ టైం చూస్తున్నా కూడా అంతే అరెస్ట్ చేయగలిగింది. ఇంకా ఒరిజినల్ చూడని వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి థ్రిల్లర్. సెట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ చేసిన ఒరిజినల్ దర్శకుడు విలన్ బ్యాక్డ్రాప్ దగ్గరకు వచ్చేసరికి ఒక సాధారణ ఫ్లాష్ బ్యాక్ రాశాడు. అంత వైలెంట్గా మారిపోయి ఏళ్ల తరబడి హింసను కొనసాగిస్తున్న కారణం అంత బలంగా అనిపించదు. అలాగే విలన్ ఆచూకీ తెలిసిపోయిన తర్వాత సినిమా ఒక పావుగంట పాటు అనవసరంగా ఉందనిపిస్తుంది. ఈ పార్ట్లో ఫస్ట్ నుంచి ఇరిటేట్ చేస్తున్న ఒక లేడీ పోలీస్ క్యారెక్టర్ ఇంకా చిరాకు చేస్తుంది. సో మైనస్లు లేకపోలేదు, బట్ కంటెంట్ సూపర్ స్ట్రాంగ్ అవ్వడం, థ్రిల్కి ఏమాత్రం లోటు లేకపోవడం, జోనర్కి జస్టిఫికేషన్ చేయడం పాజిటివ్స్. ఇక నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా ఇంకా తనను తను పాలిష్ చేసుకోవాలి. తమిళ్ మూవీకి జీవం పోసి ప్రతి సన్నివేశాన్ని అత్యంత సహజంగా మలిచినటువంటి జిబ్రాన్ నేపథ్య సంగీతాన్నే ఇక్కడ కూడా వాడుకోవడం రాక్షసుడికి ప్రాణం పోసింది. అండ్ మేకింగ్ పరంగా తమిళ్ మూవీతో క్వాలిటీని ఒక రేంజ్కి తీసుకెళ్తే ఇక్కడ కూడా అదే క్వాలిటీ ఉండుంటే బాగుండేది అనేది వాస్తవం. క్వాలిటీ కంటెంట్ చేతిలో ఉన్నప్పుడు మేకింగ్ పరమైన కాంప్రమైజ్ అంత సజెస్టబుల్ కాదు, బట్ అలా జరిగింది. సో ఎంటర్టైన్మెంట్ని మాత్రమే ఆశించే ప్రేక్షకులకి ఈ రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ అస్సలు హైడోస్ అవుతుంది, బట్ సిసలైన థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్ళకి ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక సిసలైన థ్రిల్లర్ అనిపిస్తుంది. బట్ క్వాలిటీ పరంగా కంటెంట్ అది తీసుకున్నాము అనుకున్నప్పుడు క్వాలిటీ కూడా అదే రేంజ్లో కనుక తీసుకుని ఉంటే ఇది ఇంకొక రేంజ్ థ్రిల్లర్ అయ్యేది, ఇప్పుడు అంత అనిపించదు. దీనికన్నా ఒకవేళ మీకు నిజంగా అంత థ్రిల్లు కావాలంటే తమిళ్ది చూసినా అది ఫైన్. ఇదండి ఇవాళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారవి చిత్రం కార్యక్రమం ఆగస్ట్ 5, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Andala bomma to aataadava patandai nai re nee doni paami. Andala bomma to aataadava patandai nai re nee doni paami. Andala bomma to aataadava.
నల్లని మేఘము నీను